साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
प्रकृतिलो ఈ విశాల విశ్వములో ఎన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తులున్నా, జ్ఞాన విజ్ఞానం ఉన్నా, అవంతా కూడా గాయత్రి మంత్రంలో నిబిడీకృతం అయ్యాయి అని ఋషులు చెప్తున్నారు. అది ఎలా నిబిడీకృతం అయ్యాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ పొద్దున్న వరకు గాయత్రి స్మృతి మనం చదువుకున్నాం. గాయత్రి స్మృతిలో ఏం చదువుకున్నాం మనం? ఓం భూర్భువ స్వః అనేటటువంటి తత్వజ్ఞానము. మొదటి 8 అక్షరాలలో ప్రకృతిలో ఎలా జీవించాలో, తర్వాత 8 అక్షరాలలో సమాజంలో ఎలా జీవించాలో, తర్వాత 8 అక్షరాలలో ఆధ్యాత్మిక సాధకుడు ఎలా జీవించాలో మనం తెలుసుకున్నాం గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలతోనే. ఇప్పుడు గాయత్రి గీత గురించి మనం చదువుకోబోతున్నాం. ఈ గాయత్రి గీత ఏం చెప్తుంది? 13 ఖండాలున్నాయి గాయత్రి మంత్రానికి. భగవద్గీతలో 13 అధ్యాయము ఒక విధంగా సాధకుడికి చాలా ప్రముఖమైనటువంటి అధ్యాయము. క్షేత్రజ్ఞ విభాగము 13 అధ్యాయం అంటే ఈ విశాల క్షేత్రములో క్షేత్రజ్ఞుడు అయినటువంటి భగవంతుడు ఎలాగ ప్రవర్తిస్తాడు, ఆ క్షేత్రజ్ఞుడు అయినా సర్వవ్యాపి అయినా సర్వదర్శి అయినా సర్వద్రష్ట అయినటువంటి ఆ భగవంతుడు ఏ మానసిక స్థితిలో ఉంటే మనం దర్శించవచ్చో 13 శ్లోకాలలో గాయత్రి గీత మనకి చెప్తుంది. గురుగారు ఈ 13 శ్లోకాలకి ఒక పేరు పెట్టారు ఆయన, గాయత్రి మంత్రంలో మెరుస్తోన్నటువంటి వజ్రాలు అని. గాయత్రికే జగ్మగాతే హీరే, ఒక్కొక్క ఖండము ఒక్కొక్క వజ్రం లాంటి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. ఓం భూర్ భువ స్వః 4. ఓం భూర్ భువ స్వః తత్ సవితు వరేణ్యం, మూడు, నాలుగు మూడు ఏడు. భర్గో దేవస్య ధీమహి పది, ధియో యోనః ప్రచోదయాత్ పదమూడు. గాయత్రి మంత్రం యొక్క ఈ పదమూడు వజ్రాలు నిజంగా ఒక వజ్రాల హారం గనక మన దగ్గరుంటే ఎంత అమూల్యమైనటువంటి సంపదగా భావిస్తావో, ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి పదమూడు వజ్రాలను మనం గుర్తించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, సాధకుడి యొక్క మానసిక స్థితిని తనకి తాను అలాగా మౌళ్లు చేసుకోగలిగితే, పరిమార్జన చేసుకోగలిగితే, వాడు కూడా బ్రహ్మర్షి అవుతాడు. ఆ మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, అంచేత ఆ బ్రహ్మర్షి స్థాయిలో వెళ్ళటానికి కావలసినటువంటి ఆ మానసిక పరిమార్జన ఈ శ్లోకాలు మీకు తెలుపుతాయి. మొట్టమొదట ఓం. ఓం అనేది ఒక్కటే భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అదొక అమూల్యమైనటువంటి విలువ కట్టలేనటువంటి వజ్రం. ఓం అనేస్తాం మనం, దాని విలువ తెలీదు. గురువుగారు దీని గురించి ఒక చిన్న కథ చెప్తూ ఉండేవారు, మీరందరూ విన్నటువంటి కథే. ఒక ఆశ్రమంలో ఒకడు మంత్రదీక్ష తీసుకోవటానికి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ఆశ్రమంలో 16 ఏళ్ల బట్టి, 20 ఏళ్ల బట్టి, 30 ఏళ్ల బట్టి సేవలు చేస్తూ ఉన్నారు మంత్రదీక్ష తీసుకుందామని. ఇంకో కుర్రాన్ని ఆ గురువు యొక్క శిష్యుడు ఆ గురువు దగ్గరికి పంపిస్తే 4 సంవత్సరాలకి ఆ కుర్రవాణ్ణి, నువ్వు రా మంత్రదీక్ష ఇస్తాను అన్నారు గురువు గారు. సరే, పొద్దున్న 4:30కి స్నానం చేసుకుని పట్టబట్టలు కట్టుకుని మంత్రదీక్ష ఇస్తారు కదా, సరే అని వెళ్తే ఆయన ఇచ్చిన మంత్రం ఏంటి, రామ. ఒళ్ళు మండిపోయింది వీడికి. రామ అనే మంత్రదీక్ష ఇవ్వటానిక 4 ఏళ్ళు నేను సేవ చేశాను, నేను నాకు తెలుసు రామ అని. గురువు గారి మీద విరుచుకుపడ్డాడు, చిన్న కుర్రాడు కదా, విరుచుకుపడ్డాడు. సరేలే బాబు, కోపం రావటం సహజమే నీకు, రామమంత్రం నీకు తెలియటం సహజమే. ఆ గూట్లో ఒక చిన్న గాజు ముక్కుంది చూస్తున్నావు కదా, మట్టి కొట్టుకుపోయింది, ఒకసారి బజార్లోకి తీసుకెళ్ళి దాన్ని అమ్మేసి రా అన్నాడు. గురువులందరూ ఇలాంటి పిచ్చి పనే చెప్తారు, సరే చివరి పని ఇది కూడా చేసేద్దాం అనుకుని ఆ వజ్ర ముక్కను వజ్రం లాంటి రాయి ముక్కను తీసుకుని వాడు బయలుదేరాడు. గురువు మళ్ళా వెనక్కి పిలిచాడు, అమ్మ బాక దాన్ని, అది ఎంత విలువ ఉంటుందో దాన్ని అంచనా వేసుకురా అన్నాడు. సరే, కూరగాయలు అమ్మేది ముందు ఎదురుకుండా కనిపించింది ఆశ్రమం బయట. ఇంకో ఈ ముక్క చూస్తున్నావు కదా మెరుస్తోంది, ఏం చేస్తావంటే నా కుర్రాడు గోళీలు ఆడుకుంటాళ్లే, నేను డబ్బేం ఇస్తాను, వంకాయలు ఉన్నాయి 4 కావాలంటే అవి తీసుకోండి. అమ్మది అన్నారు గురువు గారు కదా, లేకపోతే 4 వంకాయలు కూడా ఎక్కువే అనుకున్నాడు వాడు ఆ గాజు ముక్కకి. సరే అలా 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 వాడు వ్యాపారుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి అలా వెళ్తూ వెళ్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మిల్లిమిల్లిగా దాని విలువ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు వీడికి ఉత్సాహం వచ్చింది, దీని అంత ఏదో చూలుద్దామని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సరే, రాజుగారు ఆ రత్నాల వ్యాపారాన్ని వాడిని పిలిచి, నా రాజ్యం అంతా ఇచ్చినా దీని విలువ కట్టలేను నేను, కానీ ఇంత విలువైనటువంటి వజ్రం తీసుకొచ్చావు కనుక నా రాజ్యం ఇచ్చేస్తాను, అంతకంటే ఏం చేస్తాను, కానీ ఆ రాజ్యం కూడా ఆ వజ్రాన్ని విలువకి సరిపోదు అన్నాడు. పరిగెట్టుకు వచ్చాడు, రామనామం, 4 వంకాయలు మీరు అమ్ముకోవచ్చు, రాజ్యాన్ని మించినటువంటి సంపదని రామనామంతో మీరు పొందవచ్చు, మీ పొందే సామర్థ్యం మీద ఉంటుంది అది. గురువుగారు ఇంకో ఉదాహరణ చెప్తూ ఉండేవారు కదా, బ్లేడ్. బ్లేడుతో మన చేతిని తగ్గేసుకోవచ్చు, బ్రెయిన్ ఆపరేషన్ చేసి బ్లేడుతో పెరాలసిస్ వచ్చినటువంటి వాడికి మళ్ళా కొత్త జీవన దానం చేయవచ్చు. ఓం అనేటటువంటి శబ్దము అంత అద్భుతమైనటువంటి శబ్దము. ఇప్పుడు మనం చదవబోయేటటువంటి మొదటి శ్లోకము ఓంకారం యొక్క మహత్వాన్ని తెలుపుతుంది. చాలాసార్లు నేను ఓంకారం గురించి చెప్తూనే వచ్చాను. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు, ఈ అన్నిటినీ ఓం అనేటటువంటి శబ్దం కవర్ చేస్తుంది. కనుక ఆ శ్లోకాన్ని చదివేసి ముందుకెళ్తాను నేను. ఈ శ్లోకంలో ఓంకారం యొక్క గాయత్రి మంత్రంలో ఉన్న మొదటి అక్షరం ఓంకారం యొక్క మహిమని తెలుపుతోంది. ఓమిత్యేవ సునామ ధ్యేయమనఘం విశ్వాత్మనో బ్రహ్మణ సర్వేష్వేవ హితస్య నామసు వసోరేతత్ ప్రధానం మతం యం వేదా నిగదంతి న్యాయ నిరతం శ్రీ సచ్చిదానందకం లోకేశం సమదర్శనం నియమితం చాకారహీనం విభుం. ఓంకారము ఇదన్నిటినీ తెలుపుతుంది. నిరాకారమైనటువంటి బ్రహ్మ, సాకారమైనటువంటి బ్రహ్మ, చతుర్దశ భవనాలలో ఉన్నటువంటి సమస్త జీవకోటిని కూడా రక్షించేటటువంటి శక్తినిచ్చేటటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మను నేను గుర్తిస్తాను, అర్థం చేసుకుంటాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. రెండో శ్లోకం, భూహు ప్రాణశక్తి. రేపు గాయత్రీ మంత్ర శక్తులలో ప్రాణాగ్ని అనేటటువంటి ఒక వామమార్గి శక్తి గురించి మనం తెలుసుకుంటాం. అన్నిట్లోనూ ప్రాణం ఉంది, స్పందన ఉంది. అతి చిన్న పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్స్ విపరీతమైన వేగంతో తెలుస్తూ ఉంటాయి. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ సూర్యుడు, ఈ సౌరమండలం సప్తఋషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సప్తఋషులు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ధ్రువ నక్షత్రం భగవంతుడు తెలియాలి ఎవరు వెంట తిరుగుతున్నారో. ఈ తిరగటానికి కావలసినటువంటి గతిశీలత ప్రాణశక్తి అంటాం మనం. పరమాణువు నుంచి ఆ విశాలమైనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి నిర్మాణాల వరకు ఆ ప్రాణశక్తితోనే స్పందిస్తున్నాయి అనేటటువంటి విషయము గాయత్రి మంత్రంలోని భూర్ అనేటటువంటి పదం తెలుపుతుంది. భూర్వై ప్రాణయతి బ్రువంతి మునయో వేదాంత పారంగత ప్రాణ సర్వ విచేతనేషు ప్రసృత సామాన్య రూపేణ చ ఏతేనైవ విసిధ్యతే హి సకలం నూనం సమానం జగత్ ద్రష్టవ్యం సకలేషు జంతుషు జనై నిత్యం హ్యనంత్యశ్చాత్మవత్. ప్రతి జీవిలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణాన్ని మనం దర్శించగలగాలి. ఆ విధమైనటువంటి దృష్టికోణం అంటే ప్రాణశక్తి అంటే ఏమిటి? కుండలిని శక్తి ఏ శక్తితో యాక్టివేట్ అవుతుందో, అంటే కుండలిని పాజిటివ్ అనుకుంటే ప్రాణాన్ని నెగిటివ్ అనుకోవచ్చు, పాజిటివ్ కరెంట్ నెగిటివ్ కరెంట్ లాగా. లేకపోతే కుండలిని నెగిటివ్ కరెంట్ అనుకుంటే మీరు ప్రాణశక్తిని పాజిటివ్ కరెంట్, రెండు ఒకదాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. కుండలిని ఉంటే ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటే కుండలిని ఉంటుంది. కానీ కుండలిని ఒక కుండలిని ఉంటుంది అంటే ఏంటి, ఒక చోట కేంద్రీకృతమై ఉంటుంది, ప్రాణశక్తి అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, తేడా అది. అంటే విశాలమైనటువంటి కుండలిని శక్తిని ప్రాణశక్తి అంటాం. అది గాయత్రి మంత్రం యొక్క భూహు అనేటటువంటి అర్థం చెప్తుంది. ఓం భూహు. తర్వాత భువః. ప్రాణశక్తి ఉంటే కర్మ చేయాలి కదా. ఎలాంటి కర్మ చేయాలి, ఏ విధమైనటువంటి కర్మ చేయాలి అనేది ఈ భువః అనేటటువంటి గాయత్రి మంత్రంలోని పదం చెప్తుంది మనకి. భువర్ణాశో లోకే సకల విపదాం వై నిగదితః కృతం కార్యం కర్తవ్యం ఇతి మనస్యాచాస్య కరణం ఫలాశామర్చ్యో యే విదధతి నవై కర్మ నిరతాః లభంతే నిత్యం తే జగతి ప్రసాదం సుమనసాం. కర్మయోగం, ఫలాపేక్ష లేకుండా పని చేయగలిగేటటువంటి స్థితి కర్మయోగం అంటాం. ఫలాపేక్ష లేకుండా పని ఎలా చేస్తాం మనం? ఆ స్థితికి ఇంకా మనం ఎదగలే. పని చేస్తాం కానీ ఫలం ఏం ఆశించాం? సూర్యుడు ఉదయించాడు, అస్తమించున్నాడు, ఏం ఆశిస్తున్నాడు? చెట్లు పెరిగే ఫలాన్ని ఇస్తున్నాయి, మీ నుంచి ఏం ఆశిస్తుంది? నీళ్లు ఇంత ధరిత్రిని, ఆ ప్రవాహం, నదీ ప్రవాహం ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో వాటన్నిటికీ కావలసినటువంటి వాటర్ సప్లై, పెరుగుదలకి, పంటలు పెరుగుదలకి నీరిస్తోంది కదా, ఏం ఆశిస్తోంది మీకు? ప్రకృతిలో ఆశించి పనిచేసేది మానవుడు ఒకడే, మిగతా ఏమీ ఆశించవు. వాటి చేయవలసినటువంటి కర్మ ఖచ్చితంగా రాయి విసురుతారు మీరు, పళ్ళు ఇస్తుంది అది. మీరు ఇస్తారా మీ మీద ఎవరైనా రాయి ఇస్తే పళ్ళు? చెట్టుకుంది అది, కొట్టేస్తారు. మీ ఇంట్లో కావలసినటువంటి వేడి, మీ ఇంటికి కావలసినటువంటి దూలాలు ఇస్తుంది. కర్మయోగం యొక్క శిక్ష, పని చేయండి, సహాయపడండి, కర్మ చేయండి, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయండి. మొత్తం భగవద్గీత 2వ అధ్యాయంలో దాని మీదే స్ట్రెస్ చేస్తాడు. ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మయోగ సాధన గాయత్రి మంత్రం యొక్క భువః అనేటటువంటి అక్షరం చెప్తుంది. దాని తర్వాత స్వః. స్వరేషో వై శబ్దో నిగదతి మనస్థైర్యకరణం తథా సౌఖ్యం స్వాస్థ్యం హ్యదిశతి చిత్తస్య చలతః నిమగ్నత్వం సత్యవ్రత సరసి చాచక్షుతౌత తిధాం శాంతిర్హేభిర్భువి చ లభతే సంయమరతః. కర్మయోగం చేస్తున్నప్పుడు ఇంద్రియాలకి కనుక మనం లొంగిపోతే ఇటు మన శరీరము నాశనం అయిపోతుంది, ఆరోగ్యము నాశనం అయిపోతుంది. మానవ జీవితము ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం పొందేమో ఆ లక్ష్యాన్ని కూడా మనం సాధించలేము. ఇంకేత స్వహ అనేటటువంటి గాయత్రి మంత్రం యొక్క పదం ఏం చెప్తుంది మనకి, ఆరోగ్యాన్ని రక్షించుకో, ప్రకృతి నియమాలను తెలుసుకో, తెలుసుకుని ప్రకృతి యొక్క నియమానుసారము భగవన్ నిర్ణయానుసారము మన జీవితాన్ని మలుచుకో. అక్కడ ఆపుదాం మనం గాయత్రి గీతని. మనం నాలుగు చదువుకున్నాం. ఓం పరమాత్మ యొక్క మొత్తం స్వరూపం. భూః ప్రపంచం అంతటా ప్రాణశక్తే ఉంది. భువః ఫలాపేక్షరహితమైనటువంటి కర్మ. కానీ కర్మ చేస్తున్నప్పుడు స్వహ ఆరోగ్యాన్ని చూసుకోండి. పనిచేయమన్నారు కదా, పనిచేస్తూ మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటే మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ ఉండాలి. మరి ఎక్కడ బ్యాలెన్స్ ఎలా తెచ్చుకుంటాం? దానికి మీకు నేను ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే, మీ అంతటి మీరు నిద్రపోకండి. నిద్ర మత్తులో మీరు కూరుకుపోయి పడిపోయినప్పుడు నిద్రపోండి, ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది ప్రాక్టీస్ చేసుకోండి. ఈ గాయత్రి గీత యొక్క ఈ నాలుగు ఓంకారము భూర్ భువః స్వః వీటిని వ్యాహృతులు అంటాం. రేపు గాయత్రి మంత్రంలోని వీలవుతే 9 తత్ సవితుః వరేణ్యం 3, భర్గో దేవస్య ధీమహి 6, ధియోయోన ప్రచోదయాత్. ఈ 9 ఈ నవరత్నాలు ఎలా పనిచేస్తాయో ఎలా జీవించాలో మనం అర్థం చేసుకుందాం. స్వస్తి.